Voice of India. Mind Media, the voice of India.
Mind Media, the voice of India. ఇది భారతీయ స్వరం.
ఇప్పుడు మీకోసం మై ఇన్ మీడియా సమర్పించు జై జవాన్ కార్యక్రమం April 30, 2019 నాటి ఎపిసోడ్ పునఃప్రసారం.
శ్రోతలకు నమస్కారం. మైండ్ మీడియా ద వాయిస్ ఆఫ్ ఇండియా వారు సమర్పిస్తున్న జై జవాన్ కార్యక్రమానికి స్వాగతం. ఈ రోజున నేను అంటే మీ భావరాజ్ పద్మిని జై జవాన్ కార్యక్రమంలో మీకోసం అనేక విశేషాలను తీసుకుని వచ్చేసాను. అవన్నీ వినేందుకు మీరు సిద్ధమే కదా? మరి శత్రువుల పాలిటి సింహస్వప్నం వంటి మిరాజ్ 2000 యుద్ధ విమానం గురించి నేను ఇప్పుడు మీకు చెప్తాను. పుల్వామా దాడికి ప్రతీకారంగా భారత ఆర్మీ నిర్వహించిన సర్జికల్ స్ట్రైక్ 2.0కు మిరాజ్ యుద్ధ విమానాలు నేతృత్వం వహించాయి. సుఖోయ్ 30 MKI, తేజస్, MiG-29 వంటి ఆధునిక యుద్ధ విమానాలు ఉన్నా కూడా వాయుసేన ఈ దాడికి మిరాజ్ని ఎందుకు ఎంచుకుందో తెలుసా? 1999లో కార్గిల్ యుద్ధం భీకరంగా జరుగుతున్న సమయం. భారత వాయుసేనకు చెందిన MiG-21, MiG-27 యుద్ధ విమానాలను, MI-17 హెలికాప్టర్ను పాకిస్తాన్ బలగాలు కూల్చేశాయి. దీనితో ఆపరేషన్ విజయ్ పేరుతో దాడికి దిగిన పదాతి దళం ఇబ్బందుల్లో పడింది. ఇటువంటి విపత్కర పరిస్థితుల్లో మిరాజ్ 2000 యుద్ధ విమానాలు యుద్ధ క్షేత్రంలోకి అడుగుపెట్టాయి. 2 మిరాజ్ యుద్ధ విమానాల స్క్వాడ్రన్లు ఆపరేషన్ సఫేద్ సాగర్ పేరుతో రంగంలోకి దిగాయి. దాదాపు 55,000 కిలోల బరువున్న బాంబులను శత్రు స్థావరాలపై జారవిడిచి ధ్వంసం చేశాయి. దీనితో పాక్ బలగాలపై విజయం చాలా సులభమైంది. అందుకే భారత ఆర్మీకి మిరాజ్ 2000 అంటే ఎంతో నమ్మకం, ఎంతో ఇష్టం కూడా. మరోసారి మన దేశానికి సరైన సమయంలో ఉపయోగపడిన ఈ యుద్ధ విమానాల విశేషాలను నేనిప్పుడు మీకు చెప్తాను. మిరాజ్ 2000 యుద్ధ విమానాలను ఫ్రాన్స్కు చెందిన దసాల్ట్ ఏవియేషన్ డసో అనే సంస్థ అభివృద్ధి చేసింది. వీటి తయారీ 1970లో మొదలైంది. 1984 నుంచి ఫ్రెంచ్ ఎయిర్ ఫోర్స్కు ఇది సేవలను అందిస్తోంది. 1985లో భారత వాయుసేన వీటిని కొనుగోలు చేసింది. డసో, హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ కలిపి విమానాలను తయారు చేసి వాయుసేనకు అందిస్తోంది. ఈ విమానాలను భారత వాయుసేన ముద్దుగా వజ్ర అనే పేరుతో పిలుస్తోంది. ప్రస్తుతం భారతదేశం దగ్గర మిరాజ్ 2000 హెచ్ మోడల్ విమానాలు 42, మిరాజ్ 2000 టీహెచ్ మోడల్ యుద్ధ విమానాలు 8 ఉన్నాయి. వీటిల్లో సింగిల్ సీటర్, డబల్ సీటర్, మల్టీ సీటర్ యుద్ధ విమానాలు కూడా ఉన్నాయి. ప్రస్తుతం భారత సైన్యం వద్ద సుఖోయి 30, MKI, తేజస్, MiG-29 వంటి ఆధునిక యుద్ధ విమానాలతో పోల్చితే మిరాజ్ యుద్ధ విమానాల బరువు తక్కువగా ఉంది. దీని బరువు కేవలం 7,500 కిలోలు. ఈ విమానం దాదాపు 9.5 టన్నుల బరువుని మోసుకెళ్లగలదు. ఇది శబ్ద వేగానికి 2.2 రెట్ల వేగంతో, అంటే గంటకు 2,336 కిలోమీటర్ల వేగంతో దూసుకువెళ్తుంది. సుఖోయ్ అత్యధిక వేగం గంటకు 2,120 కిలోమీటర్లు మాత్రమే. మిరాజ్ 2000 భూమికి దాదాపు 17 కిలోమీటర్ల ఎత్తులో ప్రయాణించగలవు. దీనితో శత్రువుల వద్ద ఉన్న రాడార్లు గుర్తించకుండా ఇవి భూమికి అతి తక్కువ ఎత్తులో అత్యధిక వేగంతో కూడా ప్రయాణించగలవు. ఈ విమానంలో 9 చోట్ల ఆయుధాలను తీసుకుని వెళ్లొచ్చు. మైకా మల్టీ టార్గెట్ ఎయిర్ టు ఎయిర్ ఇంటర్సెప్ట్ యుద్ధ క్షిపణులు, MAGIC-2 యుద్ధ క్షిపణులను ఇది మోసుకెళ్లగలదు. లేజర్ గైడెడ్ బాంబ్, ఆర్మాట్ యాంటీ రాడార్ మిసైల్స్, యాంటీ షిప్ మిసైల్, రాకెట్ లాంచర్లు, స్టాండ్ ఆఫ్ వెపన్స్ని మోసుకెళ్లే శక్తి దీనికే సొంతం. ఇవి లేజర్ గైడెడ్ బాంబులను ప్రయోగించగలవు, అంటే లక్ష్యాన్ని చాలా ఖచ్చితంగా ఛేదించగలవు. ఈ విమానం గగనతలం నుంచి గగనతలంలోకి, గగనతలం నుంచి భూతలానికి దాడి చేయగలదు. మిరాజ్ 2000 విమానాలను భారత్తో పాటు 8 దేశాలు ఉపయోగిస్తూ ఉన్నాయి. ఇన్ని ప్రత్యేకతలున్నాయి కాబట్టే భారత వాయుసేన పాకిస్తాన్పై దాడికి మిరాజ్ను ఎంచుకుంది. వారి నమ్మకాన్ని నిలబెడుతూ కేవలం 21 నిమిషాల్లోనే శత్రు స్థావరాలను ధ్వంసం చేసి క్షేమంగా తిరిగి వచ్చాయి మిరాజ్ విమానాలు. ఈ దాడిలో 12 మిరాజ్ 2000 విమానాలు పాల్గొన్నాయి. దీని ముందర F-16 విమానాలు తేలిపోయాయి. భారత్ మిరాజ్ యుద్ధ విమానాలు కొనుగోలు చేసినప్పుడు పాకిస్తాన్ ప్రభుత్వం అందుకు ప్రతిగా అమెరికా తయారు చేసిన F-16 యుద్ధ విమానాలను కొనుగోలు చేసింది. మిరాజ్కు ఇవి సరితూగుతాయని ఆ దేశం భావించింది. అయితే బాలాకోట్ వద్ద జరిగిన ఎయిర్ స్ట్రైక్లో మిరాజ్ F-16 రెండు ఢీకొన్నాయి. కానీ మిరాజ్ 2000 దెబ్బకి పాక్ విమానాలు తోక ముడవక తప్పింది కాదు. ఇది మిరాజ్ విమానాల గొప్పతనం. ఇక 19 ఏళ్ల మన సైనికుడు ఒక్కడే 2 గంటల పాటు 4 ఉగ్రవాదులతో పోరాడాడు. చివరికి అమరుడయ్యాడు. ఆ గాథను నేనిప్పుడు మీకు చెప్తాను. చుట్టూ ఎటు చూసినా దట్టంగా కమ్ముకున్న పొగ, ఎక్కడా ఏమీ కనిపించట్లేదు. ఒకవైపు బుల్లెట్ల వర్షం కురుస్తూనే ఉంది. ఎదురుగా చూస్తే 4 కరడుగట్టిన ఉగ్రవాదులు మీదకి ఉరికి వస్తూ ఏ క్షణంలోనైనా చంపేసేలా ఉన్నారు. అయినా ఆ యువకుడి పోరాటం ఆగడం లేదు. తనపైకి బుల్లెట్లు దూసుకువస్తున్నా వాటిని తప్పించుకుంటూ ఎదురుగా ఉన్న ముష్కరులపై ఒక్కడే ఒంటరి పోరాటానికి దిగాడు. ఎలాంటి జంకు లేకుండా తన సాయశక్తులా ప్రయత్నిస్తూ అత్యంత ధైర్య సాహసాలను ప్రదర్శిస్తూ ఉగ్రవాదులపై సింహంలా ఎదురుదాడికి దిగాడు. అందుకు కారణం ఒకటే, పుట్టిన మాతృభూమి రుణం తీర్చుకోవడం, దేశాన్ని అందులోని పౌరులను రక్షించడం, అవే అతని ముందున్న లక్ష్యాలు. ఏమైనా కానీ తన మాతృభూమి మాత్రం వారి పాలు కావడానికి వీల్లేదు. తన దేశ పౌరులు ఉగ్రవాదుల బారిన పడకూడదు, వారు సురక్షితంగా ఉండాలి. ఇవే అతను ఆలోచించాడు. ఎంతో తెగువతో 4 ఉగ్రవాదులతో పోరాడుతూ ఎట్టకేలకు ఒకణ్ణి మట్టుబెట్టగలిగాడు. లోపల ఎంత పోరాడాలని ఉన్నా, ముష్కరులను మట్టుబెట్టాలని ఉన్నా కూడా ఒక్కడే ఎంతసేపని పోరాటం చెయ్యగలడు? చాలాసేపటి నుంచి అలా చేస్తూ ఉండడం వల్ల ఒక్క ఉగ్రవాదిని మట్టి కరిపించినా మిగిలిన 3 తట్టుకోవడం అతని వల్ల కాలేదు. అదే సమయంలో ఎటు నుంచి వచ్చిందో ఒక బుల్లెట్ వచ్చి నేరుగా అతని తలకు తాకింది. దాంతో ఆ సైనికుడు అక్కడే కుప్పకూలిపోయాడు. తలకు తీవ్రంగా గాయమై ప్రాణాలు కోల్పోయాడు. సహచరులు వచ్చి అతడిని హాస్పిటల్కు తరలించినా లాభం లేకపోయింది. గంటల తరబడి చేసిన పోరాటంలో ఆ వీర సైనికుడు మృతి చెంది అమరుడయ్యాడు. తన తర్వాత పోరాటం చేసిన తన సహచరులకు కొండంత బలాన్ని అందించాడు. అదే వారిని, మిగతా 3 ఉగ్రవాదుల్ని మట్టుపట్టేలా చేసింది. అలాంటి వీర జవానుకు మనం ఏమిచ్చి రుణం తీర్చుకోగలం చెప్పండి? జమ్మూ కాశ్మీర్లోని బారాముల్లా జిల్లా యూరీలో మన దేశ ఆర్మీ బేస్ క్యాంప్ పై ఈ మధ్య జరిగిన ఉగ్రవాదుల దాడిలో 17 భారత సైనికులు మృతి చెందారు. వారిలో ఇప్పుడు చెప్పిన వీర సైనికుడు కూడా ఉన్నాడు. అంత సాహసం ప్రదర్శించిన ఆ అమర జవాన్ వయసు ఎంతో తెలుసా అండి? 19 సంవత్సరాలు. వయసు చిన్నదే అయినా ఉగ్రవాదులపై జరిపిన పోరులో చివరి వరకు అతడిదే పై చేయిగా ఉన్నాడు. అయినప్పటికీ ముష్కరుల దాడి ధాటికి అతడు తట్టుకోలేకపోయాడు. ఒక ఉగ్రవాదిని మట్టుపెట్టిన కొండంత ఆత్మవిశ్వాసాన్ని ఇతర సైనికుల్లో నింపి అమరుడయ్యాడు. నిజానికి ఆ సైనికుడిది డోగ్రా, జమ్మూ కాశ్మీర్లోని ఓ ప్రాంతానికి చెందినవాడు. చిన్న వయసులోనే ఆర్మీలో చేరి సైనికుడిగా వీరమరణం పొందాడు. ఆ సైనికుడి కుటుంబానికి మన ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తూ ఆ సైనికుడి ఆత్మకు శాంతి కలగాలని ప్రార్థిద్దాం. మరిన్ని విశేషాలని ఒక చిన్న విరామం తర్వాత చెప్తాను. వింటూనే ఉండండి మైండ్ మీడియా, ద వాయిస్ ఆఫ్ ఇండియా. ఇది భారతీయ స్వరం.
జగతి చక్రము తిరుగుతున్నది, ప్రగతి పథమునా నడుచుతున్నది. ఎగుడు దిగుడులా జీవితమ్మది, ఆగకుండగా సాగిపోయి యువకుడా యువకుడా నవయువకుడా. జగతి చక్రము తిరుగుతున్నది, ప్రగతి పథమునా నడుచుతున్నది. ఆగకుండగా సాగిపోయి సుగమమగు నీ మార్గము ఏదు, దిగులు చెందగా ఎంచుకుపోయి. సుగమమగు నీ మార్గము ఏదో, దిగులు చెందగా ఎంచుకుపోయి. తగ కోరులు దద్దరిల్లగా, తగ 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 ఎని తేజరిల్లగా. తగ కోరులు దద్దరిల్లగా, తగ 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 ఎని తేజరిల్లగా. యువకుడా 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 నవయువకుడా, జగతి చక్రము తిరుగుచున్నది, ప్రగతి పదమున నడచుచున్నది. ఆగకుండగా సాగిపోయి మ్రోగుచున్నవి గుడుల గంటలు, వేగుచున్నవి బడుల గంటలు. మ్రోగుచున్నవి గుడుల గంటలు, వేగుచున్నవి బడుల గంటలు. రోగ్య కర్మాగార గంటలు సాగు చేయు సమస్త పంటలు. రోగ్య కర్మాగార గంటలు సాగు చేయు సమస్త పంటలు. యువకుడా 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 నవయువకుడా, చిగురు తొడి గెడు సంపదలను గని రగులు కొను ద్వేషాగ్ని జ్వాలల. పగతురందరే మట్టు పెట్టి సొగసులను వెదజల్లవోయ్, నిను పొగడగా వర్తిల్లవోయ్, నిను పొగడగా వర్తిల్లవోయ్. జగతి చక్రము తిరుగుచున్నది, ప్రగతి పథమున నడుచుచున్నది. ఎగుడు దిగుడులా జీవితమ్మది, ఆగకుండగా సాగిపోయి యువకుడా యువకుడా నవయువకుడా.
నమస్తే, నేను మీ సునీత. మీరు వింటున్నారు మైండ్ మీడియా, ది వాయిస్ ఆఫ్ ఇండియా. ఇది భారతీయ స్వరం.
శ్రోతలకు నమస్కారం. ధర్మార్థ కామమోక్షాణం ఆరోగ్యం మూలముత్తమం. మన ధర్మం మనం నిర్వర్తించాలన్నా, సంపదలను గడించాలన్నా, కోరికలను సాకారం చేసుకోవాలన్నా, చివరకు భగవత్ సన్నిధి పొందాలన్నా చక్కటి ఆరోగ్యం మనకు కావాలి. నేటి ఆధునిక యాంత్రిక ప్రపంచంలో ఆరోగ్యంగా ఆనందంగా ఉండటానికి మీరు పాటించవలసిన స్వాస్థ్య సూత్రములను ఆరోగ్యవాణి కార్యక్రమంలో నేను డాక్టర్ సుందర్రాజ్ పెరుమాళ్ మీకు వివరిస్తాను. భారత కాలమానం ప్రకారం ప్రతి శనివారం రాత్రి 7:30 నుండి 8:30 వరకు లైవ్లో నాతో మాట్లాడి మీ సందేహాలను నివృత్తి చేసుకోండి. ఆదివారం తిరిగి ఇదే సమయానికి ప్రసారమయ్యే ఆరోగ్యవాణి షోను తప్పక వినండి. వింటూనే ఉండండి మైండ్ మీడియా, ది వాయిస్ ఆఫ్ ఇండియా. ఇది భారతీయ స్వరం.
భారతీయ సంస్కృతిని వైభవాన్ని ప్రతిబింబించే మైండ్ మీడియా, ది వాయిస్ ఆఫ్ ఇండియా, ఇది భారతీయ స్వరం. కార్యక్రమాల వివరాలు, పాడ్కాస్ట్లు వినడానికి ప్రేమ ఆప్యాయతలను కలబోసే కబుర్లు, ప్రపంచంలోని నలుమూలలా జరిగే చిత్రమైన విషయాలు, టెక్నాలజీతో పాటు కొత్త పుంతలు తొక్కే కొత్త కొత్త ఆవిష్కరణలు, ఒక్కటేమిటి సాంప్రదాయాన్ని అధునాతన పద్ధతులలో అందరికీ చేరువ చేస్తూ అన్ని విషయాల్ని ఆమూలాగ్రం తెలుసుకోవడానికి సబ్స్క్రైబ్ టు మైండ్ మీడియా, ది వాయిస్ ఆఫ్ ఇండియా. ఇది భారతీయ స్వరం.
The voice of India. Mind Media, the voice of India.
Mind Media, the voice of India. ఇది భారతీయ స్వరం.
జై జవాన్ కార్యక్రమానికి పునఃస్వాగతం. మాజీ సైనికులంతా రాజకీయాల్లో చేరి దేశాన్ని సమర్థవంతంగా నడపగల సైనికులుగా మారాలని ప్రయత్నించడం సహజమే. కానీ ఈ హవా ఈ మధ్యన మరీ ఎక్కువైంది. సరిహద్దుల్లో శత్రుదేశాలతో పోరాడిన సైనికులు నేడు రాష్ట్రంలోని జనం కోసం జన సైనికుల్లా మారారు. పశ్చిమ గోదావరి జిల్లా మిలటరీ మాధవరంలో ఉన్న మాజీ సైనికులు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పుట్టినరోజున జనసేన పార్టీలోకి చేరారు. పరాయి దేశం మన దేశంపై దాడి చేయకుండా కాపాడుకున్న మేము నేడు ఏపీని కాపాడుకోవాల్సిన అవసరం వచ్చింది అంటూ కొంతమంది తమ అభిప్రాయాన్ని వ్యక్తం చేయడంలో లోతైన విషయమే కనిపిస్తుంది. తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన నాటి నుంచి పశ్చిమ గోదావరి జిల్లాలో ముఖ్యంగా దెందులూరు నియోజకవర్గంలో అవినీతి పేరుకుపోయిందని, తమ పార్టీకి చెందిన వారికి మాత్రమే ప్రభుత్వ ఫలాలు అందేలా చేస్తున్నారని, అందుకే తాము ఈ నిర్ణయానికి వచ్చామని వారు అన్నారు. ఇలాంటి సందర్భంలో సామాన్యులకు అండగా ఉంటూ తాను ఓ సాధారణ కుటుంబం నుంచి వచ్చిన వ్యక్తినే అని గుర్తు చేసిన జనసేన అధినేత పవన్ కళ్యాణ్కి ఆంధ్రప్రదేశ్ ప్రజలు బ్రహ్మరథం పడుతున్న విషయం మనం గమనిస్తూనే ఉన్నాం. 2014లో జరిగిన ఎన్నికల్లో తేదేపాకు మద్దతు ఇవ్వడంతో పశ్చిమ గోదావరి జిల్లాలో ఉన్న నియోజకవర్గాలన్నీ తెలుగుదేశం పార్టీ కైవసం చేసుకున్న విషయం కూడా మనకు తెలిసిందే. ఈ విషయం గ్రహించిన మాజీ సైనికులు సైతం జనసేన సప్త సిద్ధాంతాలు నచ్చి తాము నూతన రాజకీయ అధ్యాయానికి తోడుంటామంటూ ముందుకు వచ్చారు. మార్పు అనేది మొదలైంది. కొన్ని కుటుంబాలు రాష్ట్రాన్ని తమకు నచ్చిన విధంగా పాలించడం బాధాకరం. యువతకు ఆదర్శంగా నిలిచి తమ గ్రామ రాజకీయాల గురించి కాస్త ఆలోచించే అవకాశం కల్పిస్తున్న జనసేన నిర్మాణాత్మక పురోగతిని సాధిస్తుందని వారు నమ్మకాన్ని వ్యక్తం చేస్తున్నారు. అలాగే ఇంకొక ఆశ్చర్యకరమైన సంగతి ఏమిటంటే 2018 ఎన్నికల్లో మన మోదీ ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి ప్రత్యర్థిగా ఒక మాజీ సైనికుడు పోటీ చేశారు. జవాన్లకు నాసిరకం ఆహారం పెడుతున్నారని వీడియో ద్వారా సంచలనం క్రియేట్ చేసిన తేజ్ బహదూర్ యాదవ్ను ప్రధాని మోదీపైకి పోటీకి దించారు. సమాజ్వాదీ పార్టీ ఆయనకు టికెట్ ఇచ్చింది. సైన్యంలో నాసిరకం ఆహారం పెడుతున్నారని 2017 జనవరిలో తేజ్ బహదూర్ సోషల్ మీడియాలో ఒక వీడియోని పోస్ట్ చేశారు. ఇది తీవ్రమైన దుమారం రేపింది. సైన్యానికి అందజేయాల్సిన ఆహార పదార్థాలను కొందరు మిలిటరీ అధికారులు అమ్ముకుంటున్నారని తేజ్ బహదూర్ ఆరోపించారు. ఆయన నిబంధనలకు విరుద్ధంగా సైన్యానికి సంబంధించిన విషయాలు బయటపెట్టారనే కారణంతో ఆయన్ను సస్పెండ్ చేసేశారు. అవినీతిని ప్రజలకు చూపినందుకే నన్ను సస్పెండ్ చేశారు. అదే అవినీతిపై పోరాడేందుకే నేను రాజకీయాల్లోకి వచ్చాను, మోడీకి ప్రతిగా నిలబడుతున్నాను అని తేజ్ బహదూర్ యాదవ్ తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. అహ్మదాబాద్తో పాటు ఉత్తరప్రదేశ్ వారణాసి నుండి కూడా ఆయన పోటీ చేశారు. అయితే అహ్మదాబాద్ రద్దు చేసుకుని వారణాసి నుండి కొనసాగుతుండగా ఈ ఎన్నికల్లో కూడా వారణాసితో పాటు దక్షిణాది నుండి మరో స్థానంలో కూడా పోటీ చేసే అవకాశాలు ఉన్నాయని ఆ పార్టీ వర్గాలు చర్చించాయి. అయితే వారణాసి నుండి పోటీ చేసే మోడీపై ఒక మాజీ సైనికుడు పోటీకి దిగడం అన్నది ఆశ్చర్యకరమైన సంగతి. హర్యానాలోని రేవారి ప్రాంతానికి చెందిన బహదూర్ యాదవ్ను తర్వాత సైన్యంపై ఆరోపణలు చేసినందుకు క్రమశిక్షణ చర్యల కింద విధుల నుంచి తొలగించారు. దీంతో బహదూర్ కోర్టును ఆశ్రయించగా ప్రస్తుతం అతని ఉద్యోగం అనే కేసు విచారణలో ఉంది. ఇప్పుడు బహదూర్ను మోదీపై ప్రత్యర్థిగా వారణాసి నుండి స్వతంత్ర అభ్యర్థిగా పోటీకి దించారు. ఎన్నికల్లో గెలవడం ఓడటం అనేది కాదని భద్రతా బలగాలు, ముఖ్యంగా పారామిలిటరీ దళాల విషయంలో ప్రభుత్వ వైఫల్యాలను ఎత్తి చూపేందుకే పోటీకి దిగుతున్నట్లుగా యాదవ్ ప్రకటించారు. ఇక కాంగ్రెస్ చైర్పర్సన్ సోనియా గాంధీపై పోటీకి కూడా ఈ 2019 ఎన్నికల్లో మాజీ సైనికుడే సిద్ధమయ్యాడు. 2004 నుంచి ఉత్తరప్రదేశ్లోని రాయ్ బరేలీ లోక్సభ స్థానం నుంచి వరుసగా 4 సార్లు ఎన్నికైన కాంగ్రెస్ చైర్పర్సన్ సోనియా గాంధీకి పోటీగా గట్టి నాయకుడిని బరిలో నిలపాలని భాజపా భావించింది. తదనుగుణంగా మోదీ నాయకత్వానికి ఆకర్షితులై భాజపాలో చేరిన మాజీ సైనికుడు మేజర్ సురేంద్ర పునియాను రంగంలోకి దించింది. సోనియాపై పోటీ చేయమని మోదీజీ నన్ను కోరడాన్ని నేనొక గౌరవంగా భావిస్తున్నాను. ఒక నాయకుడిగా జాతీయవాదం, జాతీయ భద్రతా బలగాలపై ఆయనకు అపరిమితమైన గౌరవం ఉంది. ఎప్పుడూ పేద ప్రజల కోసమే ఆయన పనిచేశారు. అందుకే నేను భాజపాలో చేరాను. ఆయన నాకు అప్పగించిన ఈ పనిని నేను తప్పక నెరవేరుస్తాను. ఇది చౌకీదార్లకి చోరులకి మధ్య జరుగుతున్న పోరాటం అని మేజర్ పూనియా అన్నారు. సైనిక విధుల్లో ఉన్నప్పుడు ఆయన కనబరిచిన అసాధారణ ప్రతిభకు గాను విశిష్ట సేవా పురస్కారాన్ని కూడా ఆయన అందుకున్నారు. మాజీ క్రికెటర్ గౌతమ్ గంభీర్ భాజపాలో చేరిన మర్నాడే పూనియా కూడా పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. పూనియా 2014 ఎన్నికల్లో రాజస్థాన్లోని సికార్ లోక్సభ స్థానం నుంచి పోటీ చేసి ఓటమి పాలయ్యారు. 2019 సార్వత్రిక ఎన్నికల్లో సోనియా గాంధీపై పోటీకి ఈయన సిద్ధమయ్యారు. 2014 ఎన్నికల్లో ఉత్తరప్రదేశ్లో ఉన్న 80 లోక్సభ స్థానాల్లో కాంగ్రెస్ కేవలం 2 స్థానాల్లోనే గెలిచింది. వాటిలో ఒకటి సోనియా పోటీ చేసిన రాయ్బరేలీ కాగా, మరొకటి రాహుల్ పోటీ చేసిన అమేథీ. ప్రస్తుత ఎన్నికల్లో కాంగ్రెస్ ఎస్పీ బీఎస్పీ పార్టీలతో పొత్తు పెట్టుకోనుందని మొదట వార్తలు వచ్చినా కూడా ఆ తర్వాత కాంగ్రెస్ లేకుండా ఆ 2 పార్టీలు పొత్తుకు సిద్ధమయ్యాయి. ఇప్పుడు ఆ 2 పార్టీలు కలిసి ఉత్తరప్రదేశ్లో పోటీకి దిగాయి. సోనియా రాహుల్ పోటీ చేస్తున్న రాయ్బరేలీ అమేథీలో ఈ కూటమి తమ అభ్యర్థులను పోటీకి దింపటం లేదు. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ ఒంటరి పోరాటానికి సిద్ధమైంది. ఇక పంజాబ్ ముఖ్యమంత్రి అమరీందర్ సింగ్, ఆయన మాజీ సైనికుడు. ఆయన గురించిన విశేషాలను నేను ఇప్పుడు మీకు చెప్తాను. 1943 మార్చి 11 జన్మించారు అమరీందర్ సింగ్. కొంతకాలం ఆయన సైన్యంలో పనిచేశారు. నేషనల్ డిఫెన్స్ అకాడమీలో గ్రాడ్యుయేషన్ చేసిన అనంతరం 1963 ఆయన సైన్యంలో చేరారు. 1965 రాజీనామా చేసి వెనక్కు వచ్చారు. 1965 భారత్ పాక్ యుద్ధంలో కూడా పాల్గొన్నారు. సిక్కు రెజిమెంట్లో ఆయన పనిచేశారు. చదువుకునే రోజుల్లో రాజీవ్ గాంధీ సహాధ్యాయి అయిన అమరీందర్ ఆయన ప్రోత్సాహంతోనే రాజకీయాల్లోకి వచ్చారు. 1980 తొలిసారి లోక్సభకు ఎన్నికయ్యారు. 84 అమృత్సర్ స్వర్ణ దేవాలయంపై సైనిక చర్యకు నిరసనగా లోక్సభ సభ్యత్వానికి పార్టీకి రాజీనామా చేసి అకాలీదళ్లో చేరారు. అనంతరం అసెంబ్లీకి ఎన్నికై మంత్రి అయ్యారు. అమరీందర్ సింగ్ గారిని గురించిన మరిన్ని విశేషాలను ఒక చిన్న విరామం తర్వాత చెప్పుకుందాం. వింటూనే ఉండండి మైండ్ మీడియా, ద వాయిస్ ఆఫ్ ఇండియా. ఇది భారతీయ స్వరం.
భారత రథ సారథి నేత్రం సారథ్యంలో, Hi everyone, this is your Ranina Reddy and you're listening to Mind Media, the voice of India. Idi Bharatiya Swaram.
Amma daya unte anni unnatle annadi peddala vachanam. Atuvanti ammalaganna amma mugurammala moolapatamma aina aa jagannatha yokka aparamaina dayani శక్తి పరాక్రమాలని అనితర దుర్లభమైన ఆమె మహోజ్వల సౌందర్యాన్ని ఆదిశంకరులు ఎంత అందంగా వర్ణించారో మీ ముందర ఉంచబోతున్న నేను అంటే కొటికలపూడి గౌరీపద్మిని మీకు అందిస్తున్న ప్రత్యేక కార్యక్రమం శంకర సౌందర్యలహరి. భారత కాలమానం ప్రకారం సోమవారం నుంచి శుక్రవారం వరకు ప్రతిరోజు ఉదయం 11 నుండి 11:30 వరకు ప్రసారమయ్యే ఈ కార్యక్రమాన్ని తప్పక వింటారు కదా. వింటూనే ఉండండి మైండ్ మీడియా, వాయిస్ ఆఫ్ ఇండియా. ఇది భారతీయ స్వరం.
మైండ్ మీడియా ట్విట్టర్ తోకలేని పిట్ట 90 ఆమడలే వెళ్తుంది, కానీ ఈ నీలం పిట్ట ట్విట్టర్ ప్రపంచాన్నే చుట్టి వస్తుంది. ఒక సెన్సేషన్ క్రియేట్ చేయాలన్నా, ట్రెండింగ్ టాపిక్ అవ్వాలన్నా ట్విట్టర్ ని మించిన సాధనం ఏముంది? మైండ్ మీడియా టాక్ షోస్ కూడా ట్రెండీగా అందరినీ అలరిస్తున్నాయి. మరి వాటిని మిస్ అయితే అన్న బాధే అక్కర్లేదు, ఎందుకంటే ఇప్పుడు మైండ్ మీడియా ఇస్ ఆన్ ట్విట్టర్. మీకు మరింత సమాచారం అందించే అవకాశం మాకివ్వండి. ఫాలో అస్ ఆన్ twitter.com/mindmedia. సబ్స్క్రైబ్ టు మైండ్ మీడియా, ది వాయిస్ ఆఫ్ ఇండియా. ఇది భారతీయ స్వరం.
The voice of India.
Mind Media, the voice of India. ఇది భారతీయ స్వరం.
జై జవాన్ కార్యక్రమానికి మైండ్ మీడియా శ్రోతలకు పునఃస్వాగతం. పంజాబ్ ముఖ్యమంత్రి అయిన కెప్టెన్ అమరీందర్ సింగ్ గారిని గురించిన విశేషాలను మనం ఈ రోజు ఈ కార్యక్రమంలో చెప్పుకుంటూ ఉన్నాం కదండి. ఆయన 1984 అమృత్సర్ స్వర్ణ దేవాలయంపై సైనిక చర్యకు నిరసనగా లోక్సభ సభ్యత్వానికి పార్టీకి రాజీనామా చేసి అకాలీదళ్లో చేరారు. అనంతరం అసెంబ్లీకి ఎన్నికై మంత్రి అయ్యారు. పంచాయతీరాజ్, వ్యవసాయం, అటవీ శాఖలను ఆయన నిర్వహించారు. అనంతరం అకాలీదళ్ నుంచి బయటకు వచ్చారు. సొంత పార్టీని స్థాపించి ఎన్నికల్లో ఘోరంగా దెబ్బతిన్నారు. చివరికి సొంత నియోజకవర్గంలోనూ 856 ఓట్ల తేడాతో ఓటమి పాలయ్యారు. 1998 సోనియాగాంధీ కాంగ్రెస్ పగ్గాలు చేపట్టడంతో తన పార్టీని కాంగ్రెస్లో విలీనం చేశారు అమరీందర్ సింగ్. 1998 లోక్సభ ఎన్నికల్లో పోటీ చేసి పాటియాల నియోజకవర్గం నుంచి 33,251 ఓట్ల తేడాతో ఆయన విజయం సాధించారు. 2 సార్లు పార్టీ అధ్యక్షుడిగా బాధ్యతలు నిర్వహించారు కెప్టెన్ అమరీందర్ సింగ్. 1999, 2002, 2008, 2013 2 సార్లు రాష్ట్ర కాంగ్రెస్ అధ్యక్షుడిగా ఆయన వ్యవహరించారు. 2002 నుంచి 2007 వరకు ముఖ్యమంత్రిగా పనిచేశారు. అమృత్సర్ అభివృద్ధి బోర్డుకు భూమి అప్పగింతలో అవకతవకలకు పాల్పడ్డారంటూ పంజాబ్ అసెంబ్లీ కమిటీ 2008 ఆయన శాసనసభ్యత్వాన్ని రద్దు చేసింది. అప్పట్లో అకాలీదళ్, బీజేపీ సంకీర్ణ ప్రభుత్వం అధికారంలో ఉంది. అయితే ఆయన సుప్రీంకోర్టులో న్యాయ పోరాటం చేసి విజయం సాధించారు. శాసనసభ్యత్వం రద్దు అక్రమం అంటూ కోర్టు తీర్పు చెప్పడంతో అప్పట్లో ఆయనకు పెద్ద ఉపశమనం లభించింది. పంజాబ్ రాజకీయాల్లో అమరీందర్కు గల ప్రాధాన్యం దృష్ట్యా పార్టీ ఆయనకు పెద్దపీట వేసింది. 2013 నుంచి ప్రతిష్టాత్మకమైన కాంగ్రెస్ వర్కింగ్ కమిటీకి ఆయన శాశ్వత ఆహ్వానితుడు కావడం ఇందుకు నిదర్శనం. 2014 లోక్సభ ఎన్నికల్లో అమృత్సర్ లోక్సభ నియోజకవర్గం నుంచి 100,000 ఓట్లకు పైగా తేడాతో ఆయన ఘన విజయం సాధించారు. నాటి ఎన్నికల్లో బీజేపీ నాయకుడు, ప్రస్తుత కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీని ఓడించటం విశేషం. ప్రజల్లో ఆయనకు గల పట్టుకు ఈ విజయం ఒక నిదర్శనం. 5 సార్లు అసెంబ్లీకి ఎన్నికవ్వడం ఆయనకు గల ప్రజాదరణకు నిదర్శనమని మనం చెప్పచ్చు. పాటియాల అర్బన్ నియోజకవర్గం నుంచి 3 సార్లు, సమన, తల్వండి, సాబో నియోజకవర్గం నుంచి ఒక్కొక్కసారి విజయం సాధించారు. ఈ విజయం ఒక సైనికుడికి, ఒక కెప్టెన్కి, ఒక మాజీ కెప్టెన్కి ప్రజల్లో ఎంత గౌరవం ఉంటుంది అన్నదాన్ని నిరూపిస్తుంది. అయితే మన అమరీందర్ సింగ్ కి రాజీవ్ గాంధీతో కూడా అనుబంధం ఉందట. అదేమిటో నేను ఇప్పుడు మీకు చెప్తాను. డెహ్రాడూన్లో రాజీవ్ గాంధీ సహాధ్యాయి అయిన అమరీందర్ తొలి నుంచి తిరుగులేని కాంగ్రెస్ వాది. ఆయన భార్య ప్రణీత్ కౌర్ ఎంపీగా కూడా పనిచేశారు. 2009-2014 మధ్యకాలంలో ఆమె విదేశాంగ శాఖ సహాయ మంత్రిగా వ్యవహరించారు. సిక్కుల్లో జాట్ వర్గానికి చెందిన అమరీందర్ సంపన్న కుటుంబం నుంచి వచ్చారు. పూర్వపు పాటియాలా సంస్థానం వారి కుటుంబం పరిధిలోనే ఉండేది. వారి కుటుంబానికి పాటియాలా మహారాజా కుటుంబంగా గౌరవం ఉంది. అందువల్లనే 3 సార్లు ఇక్కడి నుంచే అసెంబ్లీకి ఆయన ఎన్నికయ్యారు. అమరీందర్ సోదరి హమీందర్ కౌర్ మాజీ విదేశాంగ మంత్రి. కాంగ్రెస్ నాయకుడు నట్వర్ సింగ్ ను ఆమె వివాహం చేసుకున్నారు. మొత్తానికి అమరీందర్ పంజాబీ రాజకీయాల్లో ఒక మహాశక్తి. రాష్ట్ర కాంగ్రెస్ లో తిరుగులేని నాయకుడు. ప్రస్తుతం అటు పార్టీలో ఇటు రాష్ట్రంలో కూడా ఆయన ప్రభ వెలుగొందుతోంది. ఎందుకంటే 2017 ఎన్నికల్లో పాటియాలా నియోజకవర్గ కాంగ్రెస్ అభ్యర్థిగా కెప్టెన్ అమరీందర్ సింగ్ ఘన విజయం సాధించారు. తన సమీప ప్రత్యర్థిపై అమరీందర్ సింగ్ 52,375 ఓట్ల తేడాతో విజయ దుందుపి మోగించారు. అయితే అమరీందర్కు చెందిన గురుదాస్పూర్ నియోజకవర్గంలో సునీల్ జకర్ అనే కాంగ్రెస్ అభ్యర్థికి ప్రతిగా సన్నీ డియోల్ను నిలబెట్టారట. గురుదాస్పూర్లో బీజేపీ అభ్యర్థి సన్నీ డియోల్కు ఎలాంటి మద్దతు లేదని పంజాబ్ ముఖ్యమంత్రి కాంగ్రెస్ సీనియర్ నేత కెప్టెన్ అమరీందర్ సింగ్ అన్నారు. గురుదాస్పూర్ కాంగ్రెస్ అభ్యర్థి సునీల్ జకర్ నామినేషన్ కార్యక్రమానికి పంజాబ్ సింగ్ అమరీందర్ సింగ్ ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. సన్నీ డియోల్ కేవలం సినిమా సైనికుడు మాత్రమే అన్న అమరీందర్ తాను నిజమైన సైనికుడినని కామెంట్ చేశారు. పంజాబ్లోని గురుదాస్పూర్ నుంచి పోటీ చేస్తున్న సన్నీ డియోల్ను తాము ఓడిస్తామని ఆ రాష్ట్ర సీఎం అమరీందర్ సింగ్ ధీమా వ్యక్తం చేశారు. ఆయన కాంగ్రెస్కు ఏమాత్రం పోటీ కాదని అన్నారు. ఆయన రాజకీయాల్లోకి ఇలా వచ్చి అలా వెళ్ళిపోతారని అన్నారు. ఇవ్వండి కెప్టెన్ అమరీందర్ సింగ్ గారిని గురించిన విశేషాలు. ఇక సైనికుడి నుండి వన ప్రేమికుడిగా మారిన ఒక అరుదైన వ్యక్తి గురించి నేను ఇప్పుడు మీకు చెప్తాను. ఉత్తరాఖండ్లోని ఒక మారుమూల గ్రామం ఎత్తైన ఓ కొండ ప్రాంతంలో పశుగ్రాసం కలప కోసం మహిళలు ట్రెక్కింగ్ చేయాల్సి ఉంటుంది. ఇక వ్యవసాయం చేయడం అంటే అక్కడ దాదాపు సాధ్యపడదనే చెప్పాలి. అలాంటి ప్రాంతంలో జీవ వైవిధ్యాన్ని కాపాడడంతో పాటు అక్కడి ప్రజల అవసరాల్ని తీర్చేందుకు అటవీ వ్యవసాయంతో ఓ చక్కటి పరిష్కారాన్ని చూపాడు జగత్ సింగ్ చౌదరి. ఒక బీఎస్ఎఫ్ జవాన్గా ఉన్న అతను 40 ఏళ్లుగా ఇలా అటవీ పరిరక్షకుడిగా ఎందుకు మారాడో ఇప్పుడు మనం తెలుసుకుందాం. జగత్ సింగ్ గురించి చెప్పాలంటే మనం ఓ 40 ఏళ్లు వెనక్కి వెళ్ళాలి. ఉత్తరాఖండ్లోని కోట్ మల్లా అనే మారుమూల గ్రామం అతనిది. బీఎస్ఎఫ్ జవాన్గా పనిచేస్తున్నాడు. ఓసారి సెలవులకి సొంతూరికి తిరిగొచ్చిన జగత్ సింగ్కి తన గ్రామంలోని ఓ మహిళ పశుగ్రాసం కోసం పర్వతాల పైకెక్కుతూ జారిపడి చనిపోయిందనే వార్త గుండెల్ని మెలిపెట్టింది. కోట్ మల్లతో పాటు పరిసర గ్రామాల్లో ఇలాంటి ప్రమాదాలు కొత్తేం కాదు. నిజానికి కొన్నేళ్ల క్రితం అక్కడ జరిగిన అటవీ నిర్మూలన కారణంగా మహిళలు ఆహార పదార్థాలు, పశుగ్రాసం, కలప ఇలా ఏది కావాలన్నా ఎత్తైన కొండలపైకెక్కే సాహసం చేయాల్సిందే. ఇలాంటి పరిస్థితులన్నీ తనని కదిలించాయి. ఈ సమస్యకి పరిష్కారం కోసం ఆలోచనలో పడ్డ జగత్ సింగ్ కి అటవీ వ్యవసాయ ఆలోచన తట్టింది. అలా గ్రామంలో తన తండ్రికి సంబంధించిన ఒక బంజర భూమిలో సేద్యం చేయడం మొదలుపెట్టాడు జగత్ సింగ్. భూమిని చదును చేయడంతో పాటు మొక్కలు నాటడం ఇలా అన్ని ఒక్కడే చూసుకోవాల్సి వచ్చేది. అడవుల నరికివేత కారణంగా గ్రామంలో నీటి వనరులు కూడా తగ్గిపోయాయి. అయితే 3 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఒక చిన్న కొలను నుంచి నీటిని తీసుకొచ్చి మొక్కలకు అందించాడు జగత్ సింగ్. ఇలా తన సెలవు రోజులన్నీ పూర్తిగా మొక్కలు పెంచడానికే కేటాయించాడు. జవానుగా దేశ రక్షణతో పాటు మొక్కల పరిరక్షణ అతని జీవితంలో ఒక భాగమైపోయింది. 1980లో బీఎస్ఎఫ్ లో రిటైర్ అవ్వడంతో ఇక పూర్తి సమయం చెట్లని పెంచడానికే అతను కేటాయించాడు. తన పెన్షన్ డబ్బులని కూడా మొక్కల కోసమే ఉపయోగించాడు. పశుగ్రాసానికి ఉపయోగపడే నంచా, తెలియాతో పాటు పూల మొక్కలు, ఔషధ మూలికలు, కూరగాయలు, దుంపలు, పప్పులు, మసాలా దినుసులను అందించే మొక్కలు, దేవదారు, ఓక్ చెట్లు ఇలా దాదాపు 56 రకాల మొక్కలతో ఒక అటవీ ప్రాంతం అతని కృషి వల్ల ఏర్పడింది. కూరగాయలు, పండ్లని అమ్మడం, తేనెటీగల సాగు లాంటి పనులతో అక్కడి ప్రజలకి ఉపాధి కల్పించాడు. చెట్లని పెంచడం ద్వారా అక్కడ చోటు చేసుకున్న పర్యావరణ మార్పులు నీటి కొరతని తగ్గించాయి. అలా మహిళలు పశుగ్రాసం, నీళ్ల కోసం మైళ్ల దూరం వెళ్లే అవసరం తగ్గిపోయింది. వెదురు, జామాయిలు, బీటల్ రకరకాల పండ్ల చెట్లని పెంచడం ద్వారా జీవ వైవిధ్యానికి చోటు దక్కింది. 40 ఏళ్లుగా జగత్ సింగ్ కృషి ద్వారా కోట్మల్లలో దాదాపు 1.5 హెక్టార్ల విస్తీర్ణంలో ఓ అటవీ ప్రాంతం ఏర్పడింది. నిజానికి ఉత్తరాఖండ్లోని ఇతర ప్రాంతాల్లో ఎక్కడా కనిపించని మొక్కలు జగత్ సింగ్ అడవిలో మనకి దర్శనమిస్తాయి. జగత్ సింగ్ అటవీ పరిరక్షణ పనులు ఇతర గ్రామాల్లో ప్రజలకి స్ఫూర్తిగా నిలిచాయి. అలా చుట్టుపక్కల గ్రామాల్లో ఈ పద్ధతుల్లో మొక్కల్ని పెంచటం మొదలుపెట్టారు. జగత్ సింగ్ అటవీ వనాన్ని సందర్శించిన అప్పటి ఐఏఎస్ అధికారి ఆర్ఎస్ తొలియా, ఉత్తరాఖండ్లోని రైతులందరూ జగత్ సింగ్ అనుసరించిన మిశ్రమ వ్యవసాయ పద్ధతుల్ని అనుసరించాలంటూ ఉత్తర్వులు జారీ చేశారు. గ్రామ అభివృద్ధికి తన నిరవధిక కృషికి గాను హిమ్ గౌరవ్, వృక్షమిత్ర, పర్యావరణ ప్రేమి లాంటి బిరుదుల్ని అందుకున్నారు జగత్ సింగ్. పర్యావరణ పరిరక్షణ దిశగా తాను చేసిన కృషికి ఉత్తరాఖండ్ ప్రభుత్వం అతన్ని సన్మానించింది. అలా ప్రభుత్వం ద్వారా తను అందుకున్న డబ్బు మొత్తాన్ని తన గ్రామంలో నిరుద్యోగ యువతకి విరాళంగా అందించారు. శ్రీనగర్లోని గర్వాల్ యూనివర్సిటీలో అటవీ వ్యవసాయ పద్ధతుల్ని తమ యూనివర్సిటీ క్యాంపస్లో ప్రవేశపెట్టేందుకు జగత్ సింగ్కి ఆహ్వానం పంపింది. 3 ఏళ్లలో యూనివర్సిటీ క్యాంపస్లో అలా ఓ అటవీ వనాన్ని తయారు చేశాడు జగత్ సింగ్. 7 పదుల వయసులో సేంద్రియ ఎరువులని తయారు చేసే విధానాలతో పాటు గృహ అవసరాలకి ఉపయోగపడే మొక్కల్ని పెంచడంలో కొత్త పద్ధతుల్ని కనిపెట్టడంలో బిజీగా కనిపిస్తాడు జగత్ సింగ్ చౌదరి. పర్యావరణ శాస్త్రంలో డిగ్రీ పూర్తి చేసిన కొడుకు దేవ్ కూడా ఇప్పుడు తండ్రి మార్గంలోనే ప్రయాణిస్తున్నాడు. ఇందాక మనం నాయకులుగా మారిన సైనికుల గురించి తెలుసుకున్నాం. ఇప్పుడు పర్యావరణ ప్రేమికుడిగా మారిన సైనికుడి గాథని తెలుసుకుందాం. మరిన్ని విశేషాలను చిన్న విరామం తర్వాత తెలుసుకుందాం. వింటూనే ఉండండి మైండ్ మీడియా, ద వాయిస్ ఆఫ్ ఇండియా. ఇది భారతీయ స్వరం.
అందరికీ నమస్కారం, నేను మీ హేమచంద్ర. మీరు వింటున్నారు మైండ్ మీడియా, ది వాయిస్ ఆఫ్ ఇండియా. ఇది భారతీయ స్వరం.
రామో విగ్రహవాన్ ధర్మ, రాశీభూతమైన ధర్మస్వరూపం అయినటువంటి రామచంద్రమూర్తి గురించి నేను, అంటే నందనాచార్య, మీకు అందిస్తున్న ప్రత్యేక కార్యక్రమం నమోస్తు రామాయ. భారత కాలవారం ప్రకారం ప్రతి సోమవారం ఉదయం 7 గంటల నుంచి 8 గంటల వరకు ప్రసారమయ్యే కార్యక్రమాన్ని తప్పక వింటారు కదూ. వింటూనే ఉండండి మై ఇండి మీడియా, వాయిస్ ఆఫ్ ఇండియా. ఇది భారతీయ స్వరం.
జయ జయ శ్రీరామ.
మైండ్ మీడియా ఫేస్బుక్ పేజ్. పుస్తకం పట్టుకుంటే నిద్రొస్తుంది, ముఖ పుస్తకం పట్టుకుంటే వచ్చే నిద్ర కూడా ఎగిరిపోతుంది. ఫేస్బుక్ గోడెక్కి 4 లైకులు ఎనకేసుకునే ఈ ఫాస్ట్ యుగంలో ముఖం కడుక్కోకపోయినా ముఖ పుస్తకం చూడడం మాత్రం ఆపట్లేదు. ఇది వరకు వీధి అరుగు పెట్టగోడ మీద జనాలు కూడేవారు, మరి ఇప్పుడు అరుగులు అపార్ట్మెంట్లైతే ఫేస్బుక్ గోడైంది. అందుకే మా మైండ్ మీడియా కార్యక్రమాల వివరాలు మా ఆర్కైవ్లు ఎప్పటికప్పుడు ఫేస్బుక్ వాల్ లో తెలుసుకోవడానికి లైక్ అస్ ఆన్ facebook.com/mindmedia. సబ్స్క్రైబ్ టు మైండ్ మీడియా, ది వాయిస్ ఆఫ్ ఇండియా. ఇది భారతీయ స్వరం.
Mind Media, the voice of India. ఇది భారతీయ స్వరం.
మైండ్ మీడియా ద వాయిస్ ఆఫ్ ఇండియా శ్రోతలకు జయ జవాన్ కార్యక్రమానికి పునఃస్వాగతం. అటవీ రక్షణకు మాజీ సైనికుల సేవలను ఉపయోగించుకోవాలని తాజాగా ప్రభుత్వం భావించింది. బేస్ క్యాంపుల్లో వారి సేవల కోసం ఆలోచన నిర్మల్ జిల్లాలో మొదలైంది. కర్పూరంలా కరిగిపోతున్న అడవుల మనుగడ కోసం ప్రభుత్వం మొదలుపెట్టిన ప్రక్షాళన చర్యలు ప్రస్తుతం ఫలితాలను ఇచ్చే దిశలో పయనిస్తున్నాయి. విచ్చలవిడిగా కలపను నరికివేయడంతో వన్యప్రాణులను వేటాడుతుండటంతో ముఖ్యమంత్రి కేసీఆర్ చెప్పిన కఠిన నిర్ణయాలు ఒక్కొక్కటిగా ఇప్పుడు అమల్లోకి వస్తున్నాయి. పోలీసులు, అటవీ శాఖ అధికారులు సమిష్టిగా రక్షణ చర్యలు తీసుకోవడం, నిఘా పెంచడం, తనిఖీలను ముమ్మరం చేయడం, తరచూ దాడులు నిర్వర్తించడం వంటి అష్టదిగ్బంధ చర్యలతో కొంతలో కొంత మార్పు కనిపిస్తుంది. తాజాగా రక్షణ విధుల్లో మాజీ సైనికుల సేవలను సైతం వినియోగించే ఆలోచనను అటవీ శాఖ చేస్తోంది. ప్రయోగాత్మకంగా నిర్మల్ జిల్లాలో అమలు చేసేందుకు కసరత్తు చేస్తున్నారు. దట్టమైన అడవులు, విలువైన టేకు ఉన్న ప్రాంతాల్లో అటవీ శాఖ ఎప్పటి నుంచో ప్రైవేటు వ్యక్తులతో బేస్ క్యాంపులను నిర్వహిస్తోంది. సమీప గ్రామాల్లో లేదా అడవిలోనే గుడారం ఏర్పాటు చేసుకుని చెట్ల నరికివేతకు గురికాకుండా చూడాల్సిన బాధ్యతను బేస్ క్యాంప్ సిబ్బంది చూస్తూ ఉంటారు. అయితే వారంతా ప్రైవేటు వ్యక్తులే కావడం, అన్ని వేళలా వారితో పాటు అటవీ శాఖ అధికారులు ఉండే పరిస్థితి లేనందున అనుకున్నంత ఫలితం రావట్లేదన్న అభిప్రాయాలున్నాయి. ఈ నేపథ్యంలో ఆ క్యాంపులను మరింత పటిష్టం చేయాలన్న ఆలోచనకొచ్చారు అధికారులు. 5 సభ్యులుండే ఆ శిబిరానికి నాయకునిగా మాజీ సైనికుడిని పెట్టి ఆయన నేతృత్వంలో నిత్యం వారు అడవిలో కాలినడకన పర్యటిస్తూ స్మగ్లర్ల కన్ను ఉన్న ప్రాంతాలపై ప్రత్యేక దృష్టి పెట్టేలా కార్యాచరణ చేస్తున్నారు. రాత్రిళ్లు సైతం అడవిలోనే ఉంటూ నిరంతరం నిఘా ఉంచేలా ప్రణాళికను రచిస్తున్నారు. వారితో పాటు అటవీ శాఖ అధికారులు సైతం రోజుకొకరు చొప్పున రాత్రిపూట వెంట ఉండాలని అనుకుంటున్నారు. ఆ మాజీ సైనికులు ఆయుధం ఉపయోగిస్తారా లేదా అన్న విషయంలో ఇంకా నిర్ణయం తీసుకోలేదు. నిర్మల్ జిల్లాలోని కడెం, ఖానాపూర్, మామడ, పెంబి మండలాల్లోని కీలకమైన అటవీ ప్రాంతాల్లోని బేస్ క్యాంపుల వద్ద మాజీ సైనికుల సేవలను ముందుగా వినియోగించుకునేలా కసరత్తు జరుగుతోంది. అటవీ అధికారులు ఇందుకోసం ప్రత్యేకంగా ఒక సమావేశాన్ని కూడా నిర్వహించారు. పలువురు మాజీ సైనికులను పిలిపించి అటవీ ప్రాంతాన్ని చూపించినట్లుగా సమాచారం. వారికిచ్చే ప్రతిఫలం, బాధ్యతల భారం దృష్ట్యా కొంత వెనక ముందు ఆలోచిస్తున్నట్టుగా తెలుస్తోంది. మాజీ సైనికుల సంఘం సహకారంతో అటవీ అధికారులు మరింతగా ప్రయత్నిస్తున్నారు. కాగా ముందుగా పెంబి రేంజ్ పరిధిలోని రాగి దుబ్బునాలు బేస్ క్యాంప్, కడం అటవీ క్షేత్రం పరిధిలోని అద్దాల తిమ్మాపూర్, దిమ్మదుర్తి రేంజ్ పరిధిలోని సింగాపూర్, ఖానాపూర్ పరిధిలోని నాగాపూర్, ఇక్బాల్పూర్ బీట్లలో మాజీ సైనికుల నేతృత్వంలో బేస్ క్యాంప్ సిబ్బందిని వినియోగించుకునేలా ప్రయోగాత్మకంగా ప్రయత్నించనున్నారు. ఈ చర్య సత్ఫలితం ఇస్తే క్రమంగా అన్ని చోట్లకు విస్తరించేలా ఆలోచిస్తున్నారు. ప్రస్తుతం అమల్లో ఉన్న చట్టం కఠినంగా లేకపోవడంతో స్మగ్లర్లు, వేటగాళ్లకు పెద్దగా శిక్షలు పడట్లేదు. ఇప్పుడు చేస్తున్న ప్రక్షాళనలో భాగంగా 1967 రూపొందించిన అటవీ చట్టం స్థానంలో కొత్త అటవీ చట్టం ముసాయిదాను తయారు చేశారు. దాన్ని న్యాయశాఖకు పంపించారు. అది అమల్లోకి వస్తే అడవుల నరికివేత, వన్యప్రాణుల వేటను నిలువరించేందుకు మంచి అవకాశం ఉంటుంది. జిల్లా వ్యాప్తంగా పేరు మోసిన స్మగ్లర్లను, అటవీ అధికారులను కూడా గుర్తించి ఒక జాబితా తయారు చేశారట. వీరి మీద పీడి చట్టం ప్రయోగించేందుకు కూడా అవసరమైన చర్యలు తీసుకుంటున్నారు. జిల్లా నుంచి గోదావరి మీదుగా జగిత్యాల, నిజామాబాద్ జిల్లాలకు కలప తరలించే అవకాశం ఉన్నందున ఆ ప్రాంతంలో అటవీ శాఖ ప్రత్యేకంగా గస్తీ నిర్వహిస్తోంది. ఇక్కడి నుంచి స్మగ్లర్లు టేకును అటువైపు దాటించి సొమ్ము చేసుకోవడం చాలా సంవత్సరాలుగా కొనసాగుతుంది. దీని నివారణకు ప్రత్యేకంగా 1-2 బృందాలు నిత్యం నిఘా పెడితే అక్రమ రవాణాకు ప్రధాన ద్వారాన్ని మూసేసినట్టవుతుంది. అలాగే మాజీ సైనికుల సంక్షేమానికి మెరుగైన వైద్య సేవలు అందించడానికి అనేక పథకాలు చేపడుతోంది ప్రస్తుత ప్రభుత్వం. జిల్లాలోని మాజీ సైనికులంతా ఆసుపత్రి సేవల్ని సద్వినియోగం చేసుకోవాలని ఆ ప్రాజెక్ట్ ఇన్ఛార్జ్ మేజర్ హనుమంతరావు పిలుపునిచ్చారు. ప్రతి మాజీ సైనికుడికి తక్కువ రుసుముతో స్మార్ట్ కార్డును అందించే పథకాన్ని వీరు ప్రవేశపెడుతున్నారు. దీనివల్ల ఒక్క పైసా లేకుండా ఉచితంగా వారు వైద్య సేవలు పొందడానికి అవకాశం ఉందని ఆయన వివరించారు. హనుమంతరావు మాట్లాడుతూ ఆసుపత్రి సేవల వినియోగానికి స్మార్ట్ కార్డు పొందడానికి మాజీ సైనికులంతా వెంటనే ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలని చెప్పారు. మాజీ సైనికులను కార్పొరేట్ ప్రపంచంలోకి ఆహ్వానిస్తోందిట హౌజ్ నెట్ అనే ఒక సంస్థ. దాని గురించిన విశేషాలను నేను ఇప్పుడు మీకు చెప్తాను. దేశం కోసం ప్రాణాలను సైతం లెక్క చేయని సైనికుల శౌర్యం కార్పొరేట్ సంస్థల్లో కేవలం సెక్యూరిటీ మానవ వనరుల విభాగానికి మాత్రమే పరిమితం అవుతున్నాయి. శత్రు సైనికులను అదుపు చేయడంలో పనికి వచ్చిన వారి నైపుణ్యాలు రిటైర్మెంట్ అందుకున్నాక ఎవరికి అక్కరకు రాకుండా పోతున్నాయి. ఈ పరిస్థితిలో మార్పు తీసుకోవాలని ఐఐఎం ముంబైలో పనిచేస్తున్నప్పుడే నిర్ణయించుకున్నారు కెప్టెన్ వెంకటరమణ్ రావు. మాజీ సైనికులకు కార్పొరేట్ ప్రపంచంలోనూ సమున్నత స్థానం కల్పించే సంకల్పంతో ఫౌజ్ నెట్ అనే సంస్థను స్థాపించారు. సమస్య రెండు వైపులా ఉందని నేను గుర్తించాను. మాజీ సైనికులు అత్యంత అనుభవజ్ఞులు, నాయకత్వ లక్షణాలు కలిగిన వారై ఉండి కూడా కార్పొరేట్ సంస్థలకు తమ నైపుణ్యాలపై అవగాహన కల్పించలేకపోతున్నారు. సైన్యాధికారుల సామర్థ్యంపై సదరు సంస్థలకు అవగాహన ఉన్నప్పటికీ వారికి సరైన అవకాశాలను కల్పించలేకపోతున్నారు అని చెప్తారు కెప్టెన్ వెంకట్. రిటైర్మెంట్ పొందిన తన సహచరులు ఇతర సంస్థల్లో ఉద్యోగాలు పొందేందుకు పడుతున్న ఇబ్బందులే కెప్టెన్ వెంకట్ ఆలోచనలకు బీజం వేశాయి. అప్పుడే తన సహచరుడైన ఫ్లైట్ లెఫ్టినెంట్ శ్రీనాథ్ సహకారంతో తమ సహచరుల నైపుణ్యాలకు అనుగుణంగా కార్పొరేట్ సంస్థల్లో ఉద్యోగాల కోసం ప్రొఫైల్ను సిద్ధం చేయడం ప్రారంభించారు. వారి కృషి త్వరలోనే మంచి ఫలితాల్ని అందుకుంది. ఐఐఎం లక్నోలోని డిఫెన్స్ ఎంబీఏ బ్యాచ్లకు 1:5 నిష్పత్తిలో ఉద్యోగాలు కల్పించేందుకు పలు సంస్థలు ముందుకు వచ్చాయి. అయితే ఫౌజ్ నెట్ను స్థాపించడంలో కెప్టెన్ వెంకట్ కూడా కొన్ని అడ్డంకుల్ని ఎదుర్కోక తప్పలేదు. ప్రారంభంలో అన్ని వైపుల నుంచి ఎన్నో సవాళ్లు ఉత్పన్నమయ్యాయి. కుటుంబ సభ్యుల ఒత్తిడి, ఆర్థిక సమస్యలు వారిని ఉక్కిరి బిక్కిరి చేశాయి. కానీ అన్నింటినీ అధిగమించి ముందుకు వెళ్లడానికే ఆయన నిర్ణయించుకున్నారు. మేము ఎంచుకున్నది విభిన్నమైన మార్గం కావడంతో మాజీ సైనికుల నైపుణ్యాలపై కార్పొరేట్ సంస్థలకు సరైన అవగాహన కల్పించడం కష్టతరమైంది. మరొకవైపు రిటైర్మెంట్ను ప్లాన్ చేసుకుని ఇతర రంగాల్లో ముందుకు సాగడంపై మాజీ సైన్యాధికారులకు అవగాహన కల్పించే ప్రక్రియ కూడా ఎంతో వ్యయ ప్రయాసలతో కూడుకున్నది. దీనికి తోడు పెట్టుబడి సమస్యలు కూడా చుట్టుముట్టాయి. ప్రారంభంలో ఇతర నియామకాలు అభ్యర్థులను ఆకట్టుకునేందుకు పలు శిక్షణా తరగతులను కూడా నిర్వహించామని చెప్తారు కెప్టెన్ వెంకట్. కేవలం నోటి మాట ద్వారానే ఫౌజ్ నెట్కు విపరీతమైన ఆదరణ లభించింది. తమ సంస్థ ద్వారా వివిధ కార్పొరేట్ సంస్థల్లో ఉద్యోగాలు సంపాదించిన మాజీ సైన్యాధికారులే వీరి ప్రచారకర్తలుగా మారారు. ఫౌజీ నెట్ ద్వారా లబ్ధి పొందిన పలు సంస్థలు సైతం తమ సర్కిల్లోని ఇతర సంస్థలకు కూడా ఈ సంస్థను గురించి సిఫార్సులు చేస్తున్నాయి. తమ సంస్థ ద్వారా ఇప్పటి వరకు 5,000 మంది మాజీ సైన్యాధికారులకు వివిధ కార్పొరేట్ సంస్థల్లో ఉన్నత ఉద్యోగాలు కల్పించినట్టు చెబుతారు ఫౌజీ నెట్ వ్యవస్థాపకులు. సైన్యంలో ఉద్యోగ విరమణ పొందిన అనంతరం తమ కెరీర్లకు సరికొత్త దిశానిర్దేశం చేసుకోవాలనుకుంటోన్న 150,000 మందికి తమ నైపుణ్యాలకు తగ్గట్టు ప్రొఫైల్స్ను సిద్ధం చేసి ఇచ్చింది ఫౌజీ నెట్. 250 కార్పొరేట్ సంస్థలకు ఏదో ఒక రూపంలో మిలిటరీ హైరింగ్ అడ్వైజరీ సేవల్ని కూడా ఫౌజీ నెట్ అందిస్తోంది. ప్రస్తుతం తమ సేవలను విస్తరించే పనిలో ఉన్న ఫౌజీ నెట్ వ్యవస్థాపకులు భవిష్యత్తులో మరింత దృఢమైన టెక్నాలజీ ద్వారా పటిష్టమైన బృందాన్ని నిర్మించేందుకు కృషి చేస్తున్నారు. చీకటిని తిట్టుకుంటూ కూర్చోవడం కంటే ఒక దీపాన్ని వెలిగించమని ఒక సామెత. ఇలా ప్రభుత్వం మాజీ సైనికుల్ని పట్టించుకోవటం లేదు అని నిందించే కన్నా వెంకట్ గారిలాగా, కెప్టెన్ వెంకట్ గారిలాగా ఒక సంస్థను స్థాపించి అనేక కష్ట నష్టాలకు ఓర్చి మిగిలిన సైనికులకు కూడా ఒక బాటను చూపే ప్రయత్నం చేయడం నిజంగా అభినందనీయం. ఈ మార్గంలో మరిన్ని సంస్థలు ఏర్పడితే మాజీ సైనికులకు మరింత ప్రయోజనకరంగా ఉంటుంది. ఇవ్వండి ఈ వారం జై జవాన్ విశేషాలు. వచ్చే వారం తిరిగి ఇదే కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు మీ వద్ద సెలవు తీసుకుంటోంది మీ భావరాజ పద్మిని. వింటూనే ఉండండి మైండ్ మీడియా, ద వాయిస్ ఆఫ్ ఇండియా. ఇది భారతీయ స్వరం. సెలవు, నమస్కారం.
ఇంతవరకు మీరు విన్నారు మై ఇన్ మీడియా సమర్పించు జై జవాన్ కార్యక్రమం. April 30, 2019 నాటి ఎపిసోడ్ పునఃప్రసారం.
డిస్క్లైమర్: ద వ్యూస్, కామెంట్స్ అండ్ కంక్లూజన్స్ ఇన్ ద ఫాలోయింగ్ ప్రోగ్రామ్ ఐదర్ ఎక్స్ప్రెస్డ్ ఆర్ ఇంప్లైడ్ ఆర్ దోస్ ఆఫ్ ది హోస్ట్ అండ్ నాట్ నెసెసర్లీ ద బిలీఫ్స్ ఆఫ్ మైన్ మీడియా. ఆల్ ది మెటీరియల్ ప్రెజెంటెడ్ బై ద హోస్ ఈజ్ వారెంటెడ్ బై ద హోస్ దట్ ద వర్క్ ఈస్ దేర్ ఒరిజినల్ కాంట్రిబ్యూషన్ ఆర్ దే హ్యావ్ ఆబ్టైన్డ్ ప్రాపర్ పర్మిషన్స్ ఫ్రమ్ ద ఒరిజినల్ కాంట్రిబ్యూటర్స్ అండ్ ఇట్ ఈస్ ఫ్రీ ఫ్రమ్ ఎనీ కాపీరైట్ ఇన్ఫ్రింజ్మెంట్స్. ఎట్ సర్టెన్ టైమ్స్ ద హోస్ మే ఎక్స్ప్రెస్ దేర్ వ్యూస్ విచ్ మే బి స్లైట్లీ ఆర్ ఎక్స్ట్రీమ్లీ biased and hence listeners' discretion is advised.